ఈరోజు చాలా మందికి పాపం అంటే ఏంటి అని అర్థం కావట్లే. ఒక వ్యక్తిని చంపుతాం పాపం అనుకుంటున్నాం, లేకపోతే వ్యభిచారం చేస్తాం పాపం అనుకుంటున్నాం, లేకపోతే అన్ని పాపాలు ఒకేలాంటి పాపాలు అనుకుంటున్నాం. ఈరోజు పాపం అనే గ్రహింపు తెలియకుండా పాప క్షమాపణ మనం కోరలేమండి. ఈరోజు చాలామంది పాపం ఏంటో తెలియకుండా పోతుంది కాబట్టి అపవాది వారిని దోచుకుని దాడి చేసి వారి జీవితాలని నాశనం చేస్తున్నాడు. దేవుని వాక్యం చూస్తే పాపం అన్నదప్పుడు రెండు రకాల పాపాలు. ఒక రకమైన పాపం ఏంటంటే, ఈ రకమైన పాపము ఎంతవరకో తెలిసింది, అదేంటంటే తెలిసి పాపం చేస్తాం. దొంగతనం చేస్తాం తప్పు అని ఎరిగి దొంగతనం చేస్తాం, వ్యభిచారం చేస్తాం తప్పు అని ఎరిగి వ్యభిచారం చేస్తాం, ఒక మనిషిని ఈ రీతిగా దాడి చేస్తాం తప్పు అని తెలిసి దాడి చేస్తాం. ఈరోజు చాలామంది ఎరిగి తప్పులు చేయట్లేదు దేవుని బిడ్డలు అయిన తర్వాత, కానీ రెండో లెవెల్ తప్పు ఉందంట. ఈ రెండో లెవెల్ తప్పే ఎంతోమంది విశ్వాసులు దురాత్మల ద్వారంగా దాడి చేయబడటానికి, వేధించబడటానికి, బంధించబడటానికి అవకాశంగా మారుతుంది. అది ఏం పాపం తెలుసా అండి? అజ్ఞానము అనే పాపం అంట. ఎప్పుడన్నా అజ్ఞానము అనే పాపం గురించి విన్నారా? ఈరోజు వింటారు. ఎందుకంటే తెలిసి పాపం అన్నదప్పుడు మీరు అనొచ్చు, నేను వ్యభిచారం చేయట్లేదు కదా, నేను తెలిసి తప్పు చేయట్లేదు కదా, నేను తెలిసి ఏది చేయట్లేదు కదా, ఇందుకు దుష్టుడు నన్ను దాడి చేస్తున్నాడు. తెలిసి పాపం చేస్తామన్నప్పుడు హెబిల్ రాసిన పత్రిక 10:6 తెలియజేయబడుతుంది దాని విషయమే. కానీ ఈ రెండోది అజ్ఞాన పాపం అన్నదప్పుడు లేవ్యాకాండం 4:5 సంఖ్యాకాండం 15 తెలియజేయబడుతుంది. ఏంటంట? అజ్ఞానము. పాపం అన్నదప్పుడు రెండు లెవెల్స్ ఆఫ్ పాపం చెప్తున్నాం. ఒకటి తెలిసి పాపం చేస్తాం, ఇంకొకటి తెలియక పాపం చేస్తాం. ఈరోజు మనం తెలియకుండా ఏమి చేస్తామో తెలుసుకుంటే, ఈరోజు అన్న గ్రహించుకుంటే, ఇంకొకసారి అపవాది ఆ రీతిగా మనల్ని దాడి చేయకుండా మనం జాగ్రత్త పడతానికి ఉంటుందండి. కానీ మొదటిగా పాపం అన్నదప్పుడు ఏంటంట పాపము? మంచి అందరికి తెలుసు, చెడు అంటే అన్ని చెడు అంటాం, ఏది చెడు అనే దానికి ఒక హద్దు తెలియట్లేదు. కానీ దేవుని వాక్యం చూస్తే చెడు అన్నదప్పుడు 4 ఉన్నాయంట. అంటే నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అన్న రీతిగా 4 sides of sin, 4 రకాల పాపాలతో కూడినది తెలిసి చేస్తున్నామో తెలియక చేస్తున్నామో, అంటే తెలిసి జరిగిస్తున్నామో తెలియక జరిగిస్తున్నాము. ఒకటి ఏంటంటే దేవునికి విరోధంగా పాపం. దేవునికి విరోధంగా పాపం చేస్తామంటే ఏంటి? ఆయన ఆజ్ఞలని, ఆయన నియమాలని దాటిపోతాం, ఆయన ఆజ్ఞల్ని గైకొనకుండా ఉంటాము, ఆయన చేయొద్దన్నది చేస్తాము, ఆయన చేయమంటాం చేయకుండా పోతాం. ఆయన ఆజ్ఞలు, ఆయన నియమాలని దాటిపోతాం బట్టి పాపం చేసిన ప్రతిసారి ప్రతిఫలం ఉంటుందండి. మనము దేవుని ఆజ్ఞలను దాటిన ప్రతిసారి దుష్టుడు, అపవాది, దురాత్మలు మనల్ని దాడి చేస్తాడండి. ఎందుకంటే ఈరోజు చాలామంది వచ్చి ప్రార్థన కోరేటప్పుడు, మా బిడ్డలకు దెయ్యాలు పట్టున్నాయండి, నా కూతురు చనిపోయింది, నా కుమారుడికి దురాత్మ పట్టుకుని ఉంది, మా పరిస్థితి ఎంతో ఘోరంగా ఉంది, నాకు ఎక్కడ చూసినా శ్రమలు కలుగుతున్నాయి. ఇప్పుడు అర్థం చేసుకోవాలి, ఓ ఏది ఊరకే జరగదు, ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది, ఒక ప్రారంభం ఉంటుంది. ఎవరన్నా నిన్ను దాడి చేస్తున్నాడంటే ఎందుకు దాడి చేస్తున్నాడు, ఎలాగ దాడి చేయగలిగాడు, దాడి చేస్తానికి ఏంటి మనము చేసినది, ఏ రీతిగా అపవాదికి మన మీద అధికారం కలుగుతుంది, ఎందుకని అపవాది మనమే చేపట్టగలుగుతున్నాడు. దేవుని అనుమతి లేకుండా అపవాది మనల్ని మొట్టలేడు. దేవుని చిత్తంలో ఉన్నంత వరకు దేవుడు మన జీవితంలో మేలు తప్ప కీడు చేయడు, కీడు అనుమతించాడంటే అపవాది కీడు చేసేవాడు దేవుడు అనుమతిస్తాడు. కారణం ఏంటంటే మనం ఆయన నియమాలని దాటిపోతున్నాం కాబట్టి. దేవుని వాక్యం చూస్తే ఇశ్రాయేలీయులు దేవుని వాక్యానికి విరోధంగా జీవించారు కాబట్టి దేవుడు శత్రు చేతుల్లోకి వారిని అప్పచెప్పాడంట. కారణం ఏంటంటే వారు దేవుని నియమాలను దాటిపోయారు కాబట్టి. మొదటి రకమైన పాపం, ఎవరికి విరోధంగా పాపం చేస్తామంటే దేవునికి విరోధంగా పాపం చేస్తాం. రెండో రకం పాపం ఎలాంటిదంటే, రెండో డైమెన్షన్ ఏంటంటే పొరుగువానికి. నీ పొరుగువాడు అన్నదప్పుడు నీకు తెలిసిన వారు, మీ పక్కనున్నారు, నీ కుటుంబస్తులు, రక్త సంబంధులు, నీతో కలిసి బ్రతికేవారు. నీ సహోదరుడికి విరోధంగా నీవు పాపము చేస్తే, దేవుని వాక్యం ఉంటుంది కదా, నీ సహోదరుడికి విరోధంగా పాపం చేస్తే, నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించు, యువర్ నైబర్ అంటే నీ సహోదరుని ప్రేమించు. మన పక్కన ఉన్న వారిని, దేవుడు మన జీవితంలో పెట్టిన వారిని, వారికి విరోధంగా మనం ఏదైనా చేస్తే అది పాపం అంట. అటువంటి పాపములకి వాక్యానుసారంగా చూస్తే, లేవ్యాకాండంలో చూస్తే దానికి ప్రాయశ్చిత్తం ఉంటుంది. ప్రాయశ్చిత్తానికి బలి అర్పించాలంట, ఆ బలిని మామూలుగా కోర్బాన్ అంటారండి. అంటే హీబ్రూ మాట కోర్బాన్ అంటారు. అన్ని బలులు బలులే కాదు, అన్ని బలులు ఒకేలాంటివి కాదు. కానీ ఈ బలులు ఏంటంటే ఒకరి విరోధంగా మనం పాపం చేస్తే, అందుకని యేసు ప్రభువు అంటాడు నీ సహోదరుడికి నీ పైన ఏమైనా ఉన్నా నీ బలిని బలిపీఠం దగ్గర పెట్టి నీ వెళ్ళి సమాధాన పడొచ్చి నీ బలి అర్పించు. నీవు బలి ఇస్తే మాత్రం చాలదు, కానీ నీ సహోదరుడితో నీ హృదయంలో సమాధానం పడాలి. అంటే మనం ఎప్పుడైతే మనం పక్కనున్న వారితో, మన కుటుంబస్తులతో, మన వారితో మనం విరోధంగా భావిస్తూ విరోధంగా జీవిస్తామో, అపవాది మనల్ని దాడి చేస్తానికి అధికారం ఉంది. ఎందుకు అపవాది నన్ను దాడి చేస్తున్నాను, నేను దేవునితో సరిగ్గా ఉన్నాను కదా అనుకొచ్చేమో. మీరు మీ సొంత వారితో, మీ ఇంటి వారితో, మీ రక్త సంబంధాలతో, ఈరోజు భార్య భర్తలే అండి ఎవరో, ఎందుకు ఇంట్లో గొడవలు పెట్టుకుంటా ఉంటారు, దెయ్యాలు దాడి చేస్తూ ఉన్నాయి, ఎందుకు అవుతుందో మాకు అర్థం కావట్లేదే అంటారు. మేము ఎవరికి ఏమి కీడు చేయలేదు, ఇంకో ఒకరికి ఒకరు కీడు చేసుకుంటారు కాబట్టి వాక్య నియమాన్ని దాటారు కాబట్టి అపవాది దాడి చేస్తున్నాడు. మీరు అడుగుతున్నారు ఇందుకు ఈ నష్టం, ఇందుకు ఈ కష్టం, ఇందుకు ఎలాంటి జీవితమో. దేవుడు అంటున్నాడు నేను అనుమతిస్తున్నానంటే నీవు నియమం దాటావు కాబట్టి అపవాది నిన్ను దాడి చేస్తానికి హక్కు దొరికింది, అవకాశం దొరికింది. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి మనం ఇతరులతో ఎలాగున్నాం. మూడో రకమైన పాపం ఏంటో చూస్తే, ఒక మనిషి తనకి విరోధంగా పాపం చేస్తాం. ఈరోజు ఎంతోమంది వారికి వారు విరోధంగా పాపం చేస్తూ నేను ఎవరికి ఏది కీడు చేయలే కదా, నేను ఎవరికి ఏ నాశనం కోరలే కదా, నేను ఎవరి మీద ఏది అనలే కదా, నా ఇష్టం, నా జీవితం, నేనేదో చేసుకుంటున్నాను, వాడికి ఏంటంటే బాధ అంటారు. ఏంటి వారికి సొంతంగా విరోధంగా పాపం చేసుకుంటాం, త్రాగుడు ఆ దేహాన్ని పాడు చేసుకుంటాం, సిగరెట్లు ఆ దేహాన్ని పాడు చేసుకుంటాం, పోర్నోగ్రఫీ అశ్లీలమైన దృశ్యాలు, పోర్నోగ్రఫీ తనకు విరోధ పాపం చేసుకుంటాం. ఈరోజు ఇవన్నీ లోకం పర్వాలేదులే అంటుందండి. మన దేహము దేవుని ఆలయం అంట, మన దేహము పరిశుద్ధాత్మ ఆలయం అంట. మీ దేహము పరిశుద్ధాత్మ ఆలయమని మీరు ఎరుగరా అడిగాడు కదా యేసు ప్రభువు. ఈరోజు మనం ఎంతోమంది మన దేహం ఏంటో, మన జీవితం ఏంటో, మన బ్రతుకు ఏంటో అర్థం కాని వారికి ఉన్నామండి. నాలుగో రకం పాపము చూస్తే, ఒక దేశానికి విరోధంగా పాపము చేస్తామంట. ఒక దేశానికి విరోధంగా పాపము చేస్తామంటే ఆ మాటకు అర్థం ఏంటంటే దేవుని నియమాన్ని దాటి ఆ దేశంలో ఉన్న కొంతమంది, ప్రాంతంలో ఉన్న కొంతమంది కలిసి దేవుని వాక్యానికి విరోధమైనది అందరు కలిసి చేద్దామంటాం, వారితో కలిసి ఏకూపిస్తాం, దేవుని నియమాల్ని దాటి చేస్తాము, అది పాపం. దాన్ని బట్టి ఆ దేశమంతా నాశనం అయిపోతుంది, అంధకారం కమ్ముతుంది. దేవుని వాక్యానుసారంగా చూస్తే ఒక ప్రాంతంలో కీడు ఉంటే, ఒక ప్రాంతంలో పాపం ఉంటే, ఒక ప్రాంతంలో ఒక రకమైన శాపము పనిచేస్తుందంటే అక్కడ ఉన్న పాపులను బట్టి కాదంట. దేవుని వాక్యం జాగ్రత్తగా చదవండి, అక్కడ ఉన్న పాపులను బట్టి కాదు, అక్కడ ఉన్న నీతిమంతులు అని పిలవబడుతున్న వారు నీతిగా బ్రతుకుతలేదు కాబట్టే అంధకారం ప్రబలుతుంది. జాగ్రత్త, నీతిమంతుడు అని పిలవబడుతున్న వాడు నీతిగా ప్రకటించకపోతే, నీతిగా బ్రతకపోతే, నీతిని అనుసరించకపోతే పాపమే అధికమవుతుంది. అందుకని దేవుడు చెప్పలేదా రెండో దినవతలు, నా పేరు పెట్టబడిన నా ప్రజలు తమ్ము తాము తగ్గించుకుని వారు చెడు మార్గాన్ని విడిచి నా ముఖాన్ని వెతికిన ఎడలా. దేవుడు ఏం చేస్తా అంటున్నాడు, ఏం చేస్తా అంటున్నాడు మీరు చెప్పండి గట్టిగా, వారి దేశాన్ని స్వస్థపరుస్తా. ఈరోజు మీ దేశం స్వస్థపడతలేదు, మీ ప్రాంతం స్వస్థపడతలేదు అంటే మిమ్మల్ని బట్టి ఏమో చూసుకోండి. మీరు సరిగా ఉంటే నేను మీ దేశాన్ని స్వస్థపరుస్తా, మీ ప్రాంతాన్ని స్వస్థపరుస్తా, మీరున్న స్థలాన్ని స్వస్థపరుస్తా. ఈరోజు ఎక్కడ చూసినా చీకటి, అంధకారం ఎక్కువ అవుతుంది. దేవుని వాక్యం చూసినా ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు దేవునికి విరోధమైనవన్నీ కలిసి ఒకరి తర్వాత ఒకరు ఏకీపించి పాపం జరిగించారో దేవుని కోపాగ్ని రగులుకుందండి. దేవుని వాక్యం చూస్తే ఈ పాపం ఉండేటప్పుడు ప్రతి పాపము పాపమేనా అని ప్రారంభించాను కదా. ఈరోజు ప్రతిదానికి పాపం పాపమే, ప్రతిదానికి ఇదే లాంటి పాపం, ఇదే లాంటి కార్యం అనుకుంటారు. ప్రతి పాపము వేరు, పాపము అన్నదప్పుడు మూడు కేటగిరీస్ ఉన్నాయంట. మూడు కేటగిరీస్ తగినట్టుగా ప్రతిఫలం ఉంటుందంట. ప్రతి పాపానికి ఒకే వెల చెల్లిస్తాం కాదు. దేవుని వాక్యం బాగా జరిగిన చదివిన వారికి తెలుసు, ప్రతి పాపానికి ఒకే బలి కాదు, పాపానికి తగిన బలి ఉంటుందంట, పాపానికి తగ్గ ప్రతిఫలం ఉంటుందంట, పాపానికి తగ్గ జీతం ఉంటుందంట. అన్నిటికీ ఒకేలాంటి పాపంకి ఒకేలాంటి జీతం కాదు. అది అర్థం అవ్వాలంటే దేవుని వాక్యంలో ఈ మూడు మాటలు ఉంటాయి, మూడు కేటగిరీలు ఉంటాయి. ఒకటి ఏంటంటే హీబ్రూలో చెప్పాలంటే హఠ అన్న మాట ఉంటుంది. హఠ అన్న మాట చూస్తే, వాక్యంలో చూస్తే 491 సార్లు ఉంటుందంట. 491 సార్లు హత అనే మాట ఉంటుంది. ఈ మాటకు అర్థమేంటి? బైబిల్లోనే ఉంటుంది, ఎవ్రీబడి హ్యాస్ మిస్ ద మార్క్. అక్కడ అది అర్థమయ్యేలా చెప్పాలంటే అనుకుని చూడండి, ఇప్పుడు నేను ఒక టార్గెట్ పాయింట్ అని పెట్టాను. టార్గెట్ పాయింట్ అని పెట్టి ఎప్పుడన్నా యారో గేమ్ ఆడతారు చూసారా, బుల్సై అని అక్కడ రంధ్రాలు పెట్టి మధ్యలో ఎర్ర రంధ్రం పెట్టి ఈ షూటింగ్ గేమ్లో కొడతారు చూడండి. ఒక్కొక్కరు షూట్ చేయాలి, ఒకరు షూట్ చేసేటప్పుడు ఆ మధ్యలో ఉన్న గోల్కి పక్కలో దాటిపోతుంది, ఒకరు కొంచెం బయటికి షూట్ చేస్తారు, ఒకరు ఆ రంధ్రం అక్కడ ఇక్కడ మార్చి మార్చి షూట్ చేస్తారు. కానీ అందరి గన్ను ఉంది, అందరికీ చూపు ఉంది, అందరు షూట్ చేస్తారు, ట్రై చేస్తున్నారు, కానీ అందరు పాయింట్ ఒకేలా వెళ్ళిందా? లేదు. అందరు టార్గెట్ ఒకటే ఏమో కానీ ఆ టార్గెట్ చేరలేకపోయారు. ఎప్పుడైతే మనం షూట్ చేయవలసిన పాయింట్లో షూట్ చేయకుండా టార్గెట్ మిస్ చేస్తున్నామో, దేవుని వాక్యం చెప్తుంది నువ్వు పాపం చేసావు, నువ్వు మిస్ చేసావు, నీ శక్తి నీ బలము నీవు చాలలేదు. అందుకని దేవుని వాక్యం చెప్తుంది క్రియల బట్టి కాదు మనం రక్షించబడింది, కృప ద్వారంగానే రక్షించబడ్డావు, రక్షించబడిన వారు ఉంటే హల్లెలూయా చెప్తారా? మన క్రియల బట్టి కాదు, ఇట్ ఇస్ నాట్ యువర్ గుడ్ పర్ఫార్మెన్స్. అందుకని పర్ఫార్మెన్స్ మీద ఆధారపడకండి. వి ఆల్ హ్యావ్ మిస్ ద మార్క్. మనమందరం గురిని తప్పిన వారమే, మనందరం గురిని పోగొట్టుకునే వారమే, మనందరి జీవితంలో గురి తప్పింది. కానీ దేవుడు ఒక మాట చెప్తున్నాడు, ఇలాంటి పాపానికి అర్థం ఏంటంటే దేవుడు మనతో ఉంటనే కానీ, దేవుడు మనల్ని నడిపిస్తనే కానీ, దేవుడు బలపరుస్తనే కానీ మనము చేయలేమంట, మనం బ్రతకలేమంట, మనం జీవించలేమంట. ఇంకో మాట చెప్పాలంటే మనంతటా మనము నీతిగా బ్రతకలేము, మనంతటా మనం సరిగా బ్రతకలేము, మనంతటా మనం దేవుని కొరకు బ్రతకలేము, కానీ పరిశుద్ధాత్ముడు మన తోడుంటే, పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే, పరిశుద్ధాత్ముడు మనల్ని బలపరుస్తే మనము చేరవలసిన గమ్యానికి చేరతామంట. కాబట్టి పరిశుద్ధాత్మ లేకుండా చేసే ప్రతి నిర్ణయము పాపమే బైబిల్ ప్రకారం. పరిశుద్ధాత్మ సహాయం లేకుండా, పరిశుద్ధాత్ముడి మీద ఆధారపడకుండా నీవు ప్రయత్నం చేసే ప్రతీది నీవు గురి తప్పిన వాడివే, గురి చేరేవాడివి కాదు. ఈరోజు దేవుని ఆత్మ మీలో ఉందా? దేవుని ఆత్మ మీ పైన ఉందా కాదు, ఎలాంటి కూడికల్లో దేవుని ఆత్మ మీ పైకి వస్తుంది. కానీ దేవుని ఆత్మ మీలోకి రావాలంటే రక్షించబడిన వారుగా, పాపాలు ఒప్పుకున్న వారుగా, ఎందుకంటే ఒప్పింపజేసేది పరిశుద్ధాత్ముడే, ఒప్పుకున్న వారుగా, క్రీస్తు రక్తంలో కడగబడిన వారుగా, ఆయన ఆలయంగా మార్చబడి పరిశుద్ధాత్మ ద్వారా నింపబడిన వారుగా, అభిషేకము పొందుకున్న వారుగా బ్రతకాలి. ఈరోజు ఎందరో ఈ టార్గెట్ తప్పిన వారమేనండి. మనమందరం ఏ భేదము లేదు, మనమందరము పాపులమే. దేవుని వాక్యం చెప్తలేదా? ఎవరైనా సరే నేను రక్షించబడిన తర్వాత ఎప్పుడు ఏ తప్పు చేయలేదు, ఏ పాపము చేయలేదు, ఎక్కడ అవినీతి లేదు, ఏ అనవసరమైన వాట లేదు, ఏ అనవసరమైన నిర్ణయం లేదు. చెప్పగలుగుతారా? మనమందరం వి హ్యావ్ ఆల్ ఏ భేదము లేదు, అందరం పాపులమే. ఆ మాట హఠ, అందరూ కృపను ఉండాల్సిన వారమే, కృప ముందు తగ్గిన వారమే. ఈరోజు ఆయన కృప లేకపోతే మనము బ్రతకలేము. అందుకనే దేవా నేను ఎప్పటికీ నా వల్ల కుదరదు ప్రభా, నీవు కావాలయ్యా, నీ రక్తంతో నన్ను కడుగు. నీ రక్తంతో కడగబడుతున్నాయి కానీ నీ ఆత్మ ద్వారా నింపబడతాను లేదు. నీ రక్తంతో కడుగు, నీ ఆత్మతో నింపు. అనుదినము ఫ్రెష్ అనాయింటింగ్, న్యూ అనాయింటింగ్, ప్రతి దినము ఆయన అభిషేకాన్ని పొందుకోవాలంట. ఈరోజు నిజంగా దేవుని అభిషేకం పొందుకుంటానికి ఆశ ఉందా అండి? ఈ పాపంలో కారణం ఏంటి? అపవాది ఎంతోమంది దేవుని బిడ్డల్ని దాడి చేస్తానికి కారణం ఏంటంటే అజ్ఞానము, మర్చిపోతాము, నిర్లక్ష్యపరుస్తాము. ఏంటి మొదటిగా? అజ్ఞానము అంటే తెలియదు, వాక్యం తెలియదు. రెండోది మర్చిపోతాము. మూడోది వింటారు మర్చిపోతారు. మూడోది నిర్లక్ష్యపరుస్తారు, చూద్దాంలే ఇంకోసారి చేద్దాంలే. ఎన్నిసార్లు దేవుడు ఎన్ని మాటలు మీ జీవితంలో మాట్లాడింది మీరు నిర్లక్ష్యపరిచారు? అపవాది పొంచుకుని ఉంటాడంట, కాస్తూ ఉంటాడంట, ఎప్పుడు దాడి చేద్దామా అని. ఎప్పుడైతే ఆయన మాటకు విరోధంగా పోతామో అపవాది మనల్ని దాడి చేసే అధికారం ఉందండి. ఈరోజు జీవితంలో ఎందో నష్టపోతున్నాం, పోగొట్టుకుంటున్నాం, కారణం ఏంటంటే మనము మన శక్తి మీద, మన బలం మీద ఆధారపడుతున్నాం కాబట్టి. రెండో రక పాపం ఏంటంటే అవాన్ అన్న మాట ఉంటుంది, అతిక్రమంలో తెలుగులో చెప్పాలంటే. ఇది 229 సార్లు బైబిల్లో ఈ మాట అబాన్ అన్న మాట ఉంటుంది, హీబ్రూ మాట. ఈ మాట ఏంటంటే ఒక మనిషి హృదయంలో క్రుకెడ్నెస్ అన్న మాట తెలుగులో ఏమనొచ్చు, స్వార్థ బ్రతుకు, స్వార్థముతో చాలా మూర్ఖుడు రాయుడు ఈ వ్యక్తి. లోపట ఆయన ఉద్దేశం మాట్లాడేది ఒకలాగా ఉంటుంది, కానీ లోపట ఒకలాగా తలుస్తాడు. బయట ఎంత మంచిగా మాట్లాడతాడో కానీ ఆ మనిషి హృదయంలో ఎంత కక్ష, ఎంత ద్వేషము, ఎంత పగ. ఈరోజు ఎంతోమంది హృదయాలు ఎలాంటి దారుణమైన హృదయాలుగా ఉన్నాయండి. దేవుడు నాకు తెలియజేస్తుంది, మన అతిక్రమములంట, ఆ పాపములంట దేవుడు 3-4 తరాల మీద వేస్తాడంట. 3-4 తరాల మీద వేసేటప్పటికి ఇంకా ఆ మనిషి ఉండడు, ఆ తరం ఉండదు. ఈరోజు మన హృదయంలో అనుకున్నది ఎవరికి తెలియదులే, ఎవరికి విరోధంగా ఏమి చేయట్లేదులే, ఎవరికి విరోధంగా ఏమి మాట్లాడతలేదులే, ఎవరికి విరోధంగా ఏది బయట లేదులే, అంత లోపటే. కొంతమంది పగ ఉంటుంది చూడండి లోపట. ఎంతోమంది జీవితాలు కుళ్ళు పట్టిన బ్రతుకండి, బయటికి భక్తి, లోపట ఎండిన ఎముకలు, కుళ్ళు పట్టిపోయిన జీవితము. ఈరోజు ఎంతోమంది జీవితాలు చూస్తూ ఉంటే పాపపు స్థితి బట్టి అపవాది వారి కుటుంబాలను అన్నీ తీసేస్తారు. బయటికి చూస్తానికి గంభీరంగా కనబడతారు, చేతిలో బైబిల్ పట్టుకుని ఉంటారు, ఆలయానికి క్రమంగా వెళ్తారు, కానీ లోపట ఉన్న క్రికెట్నెస్, క్రికెట్ లైఫ్, క్రికెట్ లివింగ్. బైబిల్లో చూస్తే 3 రకంగా పాపము, దోషములు. దోషములు అన్న మాట చూసినప్పుడు పేష అన్న మాట వస్తుంది హీబ్రూలో. పేష అన్న మాట చూస్తే 136 టైమ్స్ ఈ మాట ఉంటుందంట, పేష అన్న మాట. పేష అన్న మాట చూస్తే రిబల్ అంటే బహిరంగంగా క్రియల్లో పాపము. తన చేయవద్దన్నది చేస్తాము, వెళ్ళొద్దన్నది వెళ్తాము, తినద్దన్నది తింటాము, తన దేహంతో జరిగించే పాపములు. ఇలాంటి పాపాలకి ప్రాయశ్చిత్తము చాలా కఠినంగా ఉంటుందండి. అది ఏంటంటే పాపానికి జీతం ఏంటి అందరు చెప్పండి, మరణము. ఆ మరణం నుండి తప్పించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రతి ఒక్కరికి పాపము లోపట ప్రారంభమవుతుందంట. ఆ లోపట ప్రారంభమైంది బహిరంగంగా క్రియల్లోకి వస్తుందంట. ఈరోజు ఎందరో జీవితంలో ఎన్నో వాటిని పోగొట్టుకుంటారండి. ఎంతోమంది ఎన్నో పోగొట్టుకుంటారు, కుటుంబం ఉంటలే, ఆదరణ ఉంటలే, శక్తి ఉంటలే, బలం ఉంటలే, జీవితంలో ఏ ఆశీర్వాదం మిగులుతలే. ఒక మాట అడుగుతున్నాను, ఇక్కడ ఎంతమంది జీవితంలో నేను ఏదైనా కోల్పోయానో, పోగొట్టుకున్నాను అన్న వారు ఉంటే చేతులు ఎత్తి చూపిస్తారా? యథార్థంగా దేవుడు చూస్తున్నాడు, నా జీవితంలో ఏదో పోగొట్టుకున్నాను, మనుషులు పోగొట్టుకున్నా, అవకాశాలు పోగొట్టున్నా, ఏదో పోగొట్టుకున్నాను అన్న వారు చేతులు ఎత్తారా అండి ధైర్యంగా? దేవుడు మీతో మాట్లాడుతున్నాను తెలియజేస్తానికి. ఎందుకు ఒక మనిషి పోగొట్టుకుంటాడు, పాపాన్ని బట్టి పోగొట్టుకుంటున్నాడు? ఆ పాపంలో మొదటిది ఏంటి? ఇవన్నీ చూసాము, ఈ 4 రకాల పాపాలు. దేవునికి విరోధంగా పాపం చేస్తాం, పొరుగువానికి విరోధంగా పాపం చేస్తాం, తనకి తాను విరోధంగా పాపం చేస్తాం, ఈ దేశానికి విరోధంగా, సమూహానికి విరోధంగా పాపం చేస్తాం. ఈ 4 రకాల పాపాలు బట్టి అపవాది ఒక మనిషి జీవితం పైన అధికారం కలిగి ఉంటున్నాడు, మనిషిని నాశనం చేస్తానని చూస్తున్నాడు. ఈ 4 రకాల పాపములు ఎలా చేస్తామంటే, ఒక మనిషి మార్క్ దేవుని దగ్గర చూసినప్పుడు దేవునికి విరోధంగా పాపం అన్నప్పుడు ఆయనకి చేయవలసిన రీతిగా చేయకుండా, జీవించవలసిన జీవితాన్ని జీవించకుండా, ఆయనకు తగినట్టుగా బ్రతకకుండా, వి హావ్ మిస్ ద మార్క్. మన గురిని తప్పిపోయాం. 2 రకం చూస్తే మనుషులు మనసులో క్రూరమైన బుద్ధి, అహంకారపు బుద్ధి, గర్వపు బుద్ధి, స్వార్థ బ్రతుకు, దాన్ని బట్టి. 3 చూస్తే తన దేహంతో చేసిన పాపములు, తన దేహంతో జరిగించిన తప్పులు, తన దేహంతో జరిగించిన పాపపు క్రియలు. దీన్ని బట్టి అపవాది మనల్ని దాడి చేస్తున్నాడండి. అపవాది ఎలా దాడి చేస్తాడంటే, దేవుని వాక్యం చూస్తే మనము ఎక్కడ ఏది ఉన్నా మనకి జ్ఞానం ఉండాలంట, విచక్షణ జ్ఞానం ఉండాలంట. ఈరోజు నేను ఎప్పుడు ప్రార్థన చేయమని కోరిన ప్రతి ఒక్కరికి అంటాను, దేవుణ్ణి మీరు అడగవలసింది విచక్షణ జ్ఞానము. ప్రభువా, నా ముందున్న తలుపు ఏంటి? ప్రభువా, నా ముందున్న పరిస్థితి ఏంటి? ప్రభువా, నా ముందున్న జీవితం ఏంటి? నా ముందున్న అవకాశం ఏంటి? ఇది నీవిచ్చిందా, అపవాది ఇచ్చిందా? ఇది నీవు పెట్టిందా, అపవాది పెట్టిందా? ఇది నాకు ఆశీర్వాదమా, శోధన? ఇది నాకు ఆశీర్వాదమా, బలమా? ఇది నాకు ఆశీర్వాదమా, నాశనమా? ఏంటది? డు యూ హ్యావ్ ద డిసర్నింగ్? దయచేసి స్థలంలోంచి మీ జీవితంలో ఎంతకాలం ఎన్ని నశించిపోయారు, ఎన్ని పోగొట్టుకున్నారు, ఎన్ని దోచుకుని పోయాడు అపవాది? ఈ సమయంలో దేవుడు అడుగుతున్నాడు, నీ జీవితాన్ని నూతన పరుస్తాను, నాతో ఒక నిబంధన చేస్తావా? నీ జీవితంలో నూతన అవకాశాలు ఇస్తాను, ఒక అడుగు ముందుకు తెస్తావా? ఈరోజు మీ జీవితంలో ఏదైనా పోగొట్టిన వారైతే దేవుడు సమస్తము నూతనపరిచి మరలా తిరిగి అనుగ్రహించగలిగిన వాడు అండి. మిడతలు తినివేసిన సంవత్సరం కూడా నీకు తిరిగి అనుగ్రహిస్తానంటున్నాడు దేవుడు. ఈరోజు దేవుడు అనుగ్రహిస్తాడంటే పొందుకుంటానికి మీరు సిద్ధమా? ఈ ప్రార్థన సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నాడంటే మీరు ప్రతిస్పందనంగా దేవుడితో మాట్లాడాలండి. మీరు సమర్పించుకోవడం చాలా ముఖ్యం, మీరు సమర్పించుకోవడం చాలా అవసరం, మీరు దేవుని పాదాలు పట్టుకుంటాం అతి ముఖ్యము. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు కదా, ఏంటి అది మీ జీవితంలో సమాధానం కోల్పోయారా? కుటుంబాలు విడిపోయా? బిడ్డలను పోగొట్టుకుంటున్నారా? జీవితంలో దేవుడిచ్చిన ఆశీర్వాదాలన్నీ మీరు విడిచిపోతున్నాయా? అజ్ఞానం ద్వారానేమో, లేకపోతే నిర్లక్ష్యత ద్వారానేమో, దేవుడిచ్చిన దాన్ని వ్యర్థపరుస్తున్న ద్వారానేమో, ఒకసారి గమనించండి, ఒకసారి గమనించండి. దేవుడు మీ జీవితంలో సమస్తం తిరిగి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఆయన తలంపులు మన పట్ల గొప్పవి, గొప్ప తలంపులు. దేవా, నీ చిత్తాన్ని నేను చేస్తానయ్యా, నీ చిత్తంలో నేను బ్రతుకుతానయ్యా. అయ్యా, నా అజ్ఞానాన్ని క్షమించు ప్రభువా. అయ్యా, నేను తెలిసి తెలియక చేసిన ప్రతి పాపాన్ని క్షమించు ప్రభువా. అయ్యా, నా స్థానంలో నీవు మరణించి నా నేను చెల్లించాల్సిన క్రైదనమంత వెలంతా నీవు చెల్లించు ప్రభువా. నీ సహాయాన్ని వేడుకుంటానయ్యా, నీ సహాయాన్ని వేడుకుంటానయ్యా. మరొక్కసారి నన్ను ముట్టు ప్రభువా, మరొక్కసారి నన్ను దర్శించు ప్రభువా, మరొక్కసారి నా జీవితాన్ని నూతనపరచు ప్రభువా. నీ మహిమతో నీతో పాటు అయ్యా నేను బ్రతుకుతానయ్యా. ఘనమైన జీవితాన్ని నాకు దయచే ప్రభువా. ఈరోజు ఎంతోమంది దేవుని ప్రేమని, ఆ మధుర స్నేహాన్ని పోగొట్టుకుంటున్నాం. ఈరోజు ఎంతోమంది అజ్ఞానం ద్వారంగా దేవుడిచ్చిన మేలన్నీ కోల్పి తాత్కాలికమైన వాటి కొరకు, తాత్కాలికమైన వాటి కార్యాల కొరకు, తాత్కాలికమైన స్నేహం కొరకు, ఆశల కొరకు దేవుడు నిర్ణయించిన, దేవుడు సిద్ధపరిచిన గొప్పవి పోగొట్టుకుంటున్నామండి. ఒక పోట కూటి కొరకు జ్యేష్ఠప హక్కుని అమ్ముకున్నాడు ఏసావు. కొన్ని వెండి నాణ్యాల కొరకు యేసుప్రభుని అమ్మి వేశాడు యూదా ఇస్కరియోతు. ఏంటి అది నీవు దేవుడు నిర్ణయించినది పోగొట్టుకుంటున్నావు, అమ్మి వేస్తున్నావు, లేకపోతే దేవుణ్ణే విడిచిపెడుతున్నావు? ఏంటది దేవుడిచ్చిన తరుణాలని కోల్పోతున్నావు, దేవుడిచ్చిన ఆశీర్వాదాలని పోగొట్టుకుంటున్నావు? మన కొరకే కదా, మన కొరకే కదా యేసుప్రభు ఈ లోకంలోకి అడుగుపెట్టాడు. మన కొరకే కదా, నీ కొరకే కదా నీ స్థానంలో ఆయన మరణించాడు. నిన్ను రక్షిస్తానికి, నిన్ను ఆయన రాజ్యం వైపు తిప్పటానికి, నీ జీవితంలో ఘనమైన కార్యములు చేస్తానికే కదండి. ఇంకెంతకాలం ఆయన ప్రేమను విడిచిపెడతారు? ఇంకెంతకాలము, ఇంకెంతకాలము? ఈరోజు యేసుప్రభు ప్రేమతో ఆహ్వానిస్తున్నాడండి, ఈరోజు యేసుప్రభు ప్రేమతో ఆహ్వానిస్తున్నాడండి. పరిశుద్ర ప్రేమల తండ్రి, ఇదిగోనయ్యా, ఎవరెవరైతే వారిని జీవితాన్ని వారి జీవితాన్ని నీ చేతులు సమర్పించుకుంటారు వారిని చూడు ప్రభువా. ఇదిగోనయ్యా, అజ్ఞానం ద్వారా అపవాది ఎన్నో దోచుకుని పోయాడు, అజ్ఞానం ద్వారా ఎన్నో నాశనపరిచాడు, అజ్ఞానం ద్వారా ఎన్నో చంపివేశాడు. ఎన్నో నీ కార్యాలు, నీ చిత్తములు, నీ మార్గములు, నీ బిడ్డలు కోల్పోయిన పరిస్థితులు ఉన్నారు ప్రభువా. కానీ ఇదిగోనయ్యా, ఒక్కసారి నీ కృపతో నీ బిడ్డలను రక్షించమని వేడుకుంటానయ్యా. ఎవరెవరైతే వారి జీవితాలు నీ చేతులకు అప్పగి చెప్పుకుంటూ, ఎవరెవరైతే ప్రభువా నా జీవితాన్ని చూడయ్యా, నా బ్రతుకుని చూడు ప్రభువా, నాకు ఇంకొక అవకాశం దయచే ప్రభువా, నన్ను లేవనెత్తు ప్రభువా, నన్ను బ్రతికించు ప్రభువా అని ఎవరెవరైతే అడుగుతున్నారో వారిని ఇప్పుడే నీ ఆత్మ ద్వారంగా మొత్తమని వెడుగుంటాను ప్రభువా. నీ ఆత్మ ద్వారంగా నీ కార్యాన్ని జరిగించమని వెడుగుంటానయ్యా. మమ్మల్ని క్షమించేది, మమ్మల్ని కడిగేది అయ్యా నీ ప్రేమ, నీ రక్తము, నీ ద్వారంగానే నిన్ను బట్టేనయ్యా. మా అందు మాకు ఏదీ లేదు, మా అందు మాకు అతిశయిస్తానికి ఏదీ లేదు. మాకు అతిశయిస్తానికి కారణం ఉందంటే అది నిన్ను బట్టే ప్రభా, నిన్ను బట్టే ప్రభా. నువ్వు ఉన్నావు కాబట్టేనయ్యా. అయ్యా, నువ్వు నమ్మదగిన దేవుడు అయ్యా, నువ్వు చాలిన దేవుడు అయ్యా, నువ్వు కృప కనికరములు అధికంగా చూపించే దేవుడు అయ్యా, నువ్వు త్రోసివేయని దేవుడు, నువ్వు మరవని దేవుడు, నువ్వు మారని దేవుడివే. దేవా, ఈ రోజుకి ఇంకా నువ్వు నీ కృపను మాకు అనుగ్రహిస్తూ, నీ కృపలో మేము బ్రతకాలని, నీ కృపలో మేము జీవించాలని, నీ సాక్షులుగా మేము ఉండాలని నువ్వు ఇంక నువ్వు కోరుతున్నావు. నీ కోరిక బట్టి ఎంతో కోట్లాది వందనములయ్యా. ఏ ఒక్కరు నశించిన నాకు ఇష్టం లేదు, ఏ ఒక్కరు నశించే ఇష్టం లేదు అంటున్నాం ప్రభా. అయ్యా, ఈరోజు మా జీవితంలో నువ్వు వాగ్దానం చేసి ఇచ్చినవి, నువ్వు వాగ్దానాలు చేసినవి, నువ్వు అనుగ్రహించిన అధికారము, స్వేచ్ఛ, స్వతంత్రత, అపవాది ఎక్కడ దొంగిలించకూడదు ప్రభా. నువ్వు ఎదిరించబడ్డావు,
నీకు సమర్పించుకున్న మేము అపవాదిని ఎదిరిస్తే వాడు మా అర్థం నుండి పారిపోతామని వాక్యం తెలియజేస్తుందయ్యా. శక్తి కలిగిన వారుగా, అధికారం కలిగిన వారుగా, నీ నామంలో ఎలిగించబడిన వారుగా, వెలుగు సంబంధులుగా ప్రకాశించే వారుగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి జీవితాలను చేయమని విడుకుంటానయ్యా. గతంలో అపవాది దోచుకున్నవి, గతంలో అపవాది నాశనపరిచినవి, గతంలో అపవాది దాడి చేసినవి ప్రతి ఒక్కటి అయ్యా నీ బిడ్డల జీవితంలో మరలను తిరిగి అనుగ్రహిస్తానికి సిద్ధంగా ఉన్నావయ్యా. ఏవేవైతే అపవాది దోచుకున్నాడు, ఏదేదైతే అపవాది నాశనపరిచాడు, ఇప్పుడే నజరైన యేసు నామంలో నీ బిడ్డలకి మరలా తిరిగి అనుగ్రహించబడునుగాక అని ప్రకటిస్తున్నాను. నూతన అవకాశం, నూతన భాగ్యము, నూతన జీవితము, నూతన కార్యములు నీ బిడ్డల జీవితంలో నీవే జరిగించు ప్రభు. దాడి చేయి కార్యాలకి, చీకటి ప్రభావానికి నీ బిడ్డలపైన అధికారం ఉండనవద్దు. విశ్వాసులుగా, నీకు ఇష్టలుగా, నీ సాక్షులుగా, గనులుగా, నిన్ను ప్రేమించేవారుగా, నీ ద్వారంగా ప్రేమించబడి అనేక విషయంలో హెచ్చించబడేవారుగా నీ బిడ్డల జీవితాలని నీవే దీవించమని, సకల విషయంలో వర్ధిల్పజేయమని, సమస్త జ్ఞానానికి మించిన నీ సమాధానంతో నీ బిడ్డలను నింపమని, ఈరోజు నీ వాక్యం విన్న రీతిగా నీ వాక్య నియమాల్ని ఎరిగిన వారుగా, తెలుసుకునేవారుగా, చదివేవారుగా, దాని ప్రకారం జీవించి నిజమైన నీ సాక్షులుగా, నిజమైన నీ బిడ్డలుగా, అధికారం కలిగిన వారుగా, ప్రతి విషయంలో వర్ధిల్లు వారుగా నీ బిడ్డల జీవితాన్ని నీవే దీవించి నడిపించమని వేడుకుంటూ, విత్తన వాక్యాన్ని ముద్రించమని నజరైన యేసు నామంలో అడిగి విడిచు నామ తండ్రి. ఆమేన్, ఆమేన్.